కూర్చున్నటువంటి ఈ స్థలము అద్భుతమైనటువంటి స్థలం. దివ్యదృష్టి ఉన్నటువంటి వాళ్ళకి ఈ స్థలం యొక్క వివేచన పరశురాముడు, అగస్త్యుడు మొదలగు ఋషులతో సంబంధం ఎలా ఉందో తెలుస్తుంది. కార్తీక పూర్ణిమ 1995 అనుకుంటా, అక్కడ వేటపాలెంలో మనం సహస్రకుండ యజ్ఞం ఇక్కడే డిగ్రీ కాలేజీ దగ్గర జరుపుకున్నాం. అప్పుడు చెప్పాను నేను ఈ స్థలం యొక్క మహత్యం గురించి, ఎంత అద్భుతమైనటువంటి స్థలము ఇది. స్థలం ఎంత అద్భుతమైందైనా దాన్ని ఉపయోగించుకునే వాళ్ళు లేకపోతే దానికి విలువ ఉండదు. రాబోయేటటువంటి రోజులలో ఓ విచిత్రమైనటువంటి సైన్స్ డెవలప్ కాబోతోంది. ఆ సైన్స్ ని పరిపూర్ణముగా ఉపయోగించుకున్నటువంటి వ్యక్తి హిట్లర్. హిట్లర్ ఆ సైన్స్ ని ఉపయోగించుకున్నాడు, కానీ ఎప్పుడూ మొదట సైన్స్ ని ఉపయోగించుకున్న వాళ్ళల్లో వచ్చినటువంటి చిన్న తప్పు ఏం చేస్తారు అంటే, అది కొత్త విద్య. కొత్త విద్యలో కొన్ని వీక్ పాయింట్స్ ఉంటాయి, దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. దాని గురించి ఆలోచించలేదు ఆయన, హిట్లర్. అందుకు ఓడిపోయాడు, లేకపోతే ఓడిపోయేవాడు కాదు. కానీ వాడు ఓడిపోకపోయి ఉండి ఉంటే ఈనాడు ఈ దత్తుడి బదులు హిట్లర్ ఫోటో పెట్టి ఉండేవాడు. హెయిల్ హిట్లర్ అని మనం అందరం కూడా హిట్లర్ యొక్క స్తోత్రాలు పఠిస్తూ ఉండేవాళ్ళం. కానీ అలా జరగదు. అహంకారంతో చేసేటటువంటి ఏ వ్యక్తి అయినా కూడా, రావణాసురుడు కావచ్చు, హిరణ్యకశిపుడు కావచ్చు, పొలిటికల్ లీడర్స్ లో రకరకాలైనటువంటి లీడర్స్ కావచ్చు, ఎప్పుడు ఎప్పుడు వాళ్లల్లో అహంకార బీజాలు మొదలవుతాయో, లీడర్స్ లోనే కాదు వ్యక్తిలో కూడా ఎప్పుడెప్పుడు అహంకార బీజాలు మొదలవుతాయో అప్పుడప్పుడు నాశనానికి నాంది అవుతుంది. కానీ ఇక్కడ నేను రాబోయేటటువంటి రోజుల్లో మానవ జాతి మొత్తము ఉపయోగించుకునేటటువంటి ఒక సైన్స్ గురించి చెప్పబోతున్నాను. నేను ఆ సైన్స్ ని ఉపయోగించుకుని ఆల్మోస్ట్ ప్రపంచాన్ని శాసించగలిగేటటువంటి పరిస్థితి తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఉదాహరణగా చెప్తున్నాను నేను హిట్లర్. ఆ సైన్స్ పేరు ఏంటి అంటే జియో పాలిటిక్స్. పాలిటిక్స్ కాదు, జియో పాలిటిక్స్. చాలా మంది వ్యక్తులకు ఇంకా అర్థం కానటువంటి ఈనాడు పొలిటీషియన్స్ కి, కానీ రాబోయేటటువంటి 3 రోజులలో పొలిటీషియన్స్ అందరూ ఉపయోగించుకునేటటువంటి ఈ విద్యను 3 పుస్తకాల్లో మేము నేర్చుకోవచ్చు అని చెప్పాను నేను. ఫ్యూచర్ షాట్, టర్నింగ్ పాయింట్, థర్డ్ వేవ్, ఫ్రిడ్జ్ ఆఫ్ క్యాప్రా. అంతేగా, ఫ్యూచర్ షాక్, థర్డ్ వేవ్, అది పవర్ షిఫ్ట్. పేరు తప్పు చెప్పాను ఇందాక, పవర్ షిఫ్ట్, ఫ్రిడ్జ్ ఆఫ్, ఫ్రిడ్జ్ ఆఫ్ క్యాప్టర్ కాదు, ఆల్విన్ టాఫ్లర్. ఆల్విన్ టాఫ్లర్ అనేటటువంటి వాడు రాసిన పుస్తకాలు, కాదు కరెక్షన్ చూసుకోండి మీరు పేరులో. ఆల్విన్ టాఫ్లర్ రైటర్ పేరు. ఫ్యూచర్ షాక్, థర్డ్ వేవ్, పవర్ షాక్. పవర్ షిఫ్ట్ పేర్లు నాకు గుర్తులేవు కరెక్ట్గా, కానీ అందులో చెప్పిన విషయం నాకు గుర్తుంది. పవర్ షిఫ్ట్, ఫ్యూచర్ షాక్, థర్డ్ వేవ్. ఈ పుస్తకంలో ఓ అద్భుతమైనటువంటి సైంటిఫిక్ ప్రతిపాదన ఆయన అందజేశాడు. ఏమందజేశాడు అంటే, అప్పుడు ఇది అమీన్ ఆఫ్రికాలో ఒక నియంతగా ఉండేవాడు, నరమాంస భక్షకుడు. బాంబేలో బ్యాంక్ స్ట్రైక్ జరుగుతుంది, ఇంకో చోట నాకు కరెక్ట్ గా గుర్తులేదు, పెకింగ్ లో జరిగింది అనుకుంటాను. స్టూడెంట్ రెవల్యూషన్, మూడు వేరు వేరు సంఘటనలు. చైనాలో స్టూడెంట్ రెవల్యూషన్, బాంబేలో బ్యాంక్ స్టాఫ్ స్ట్రైక్, ఆఫ్రికాలో ఇది అని నరమాంస భక్షకుడు యొక్క రాజ్య పతనము. ఈ మూడు ఎలా కో రిలేట్ అవుతాయి పృథ్వీ గ్రహము ద్వారా అన్నది ఆ పుస్తకంలో ప్రూవ్ చేశాడు. చదవరు ఎవరు ఆ పుస్తకాన్ని, అదేదో అనుకుంటారు వాళ్ళు. ఎందుకు చెప్తున్నాను, మన గురు పరంపరకే ఆ లక్షణం ఉంది, అఖండ మండలాకారం వ్యాప్తం అయిన చరాచరం యత్ పదం దర్శితం అయిన తస్మై శ్రీ గురువే నమః. అదే జియోపాలిటిక్స్ అంటే అఖండ మండలాకారం, ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్. ఈ చాప మీద మీరు కూర్చుని ఉన్నారు, నేను ఇక్కడ లాగుతే మీరు అందరు చదువుతారు. అంతేత అందరినీ ప్రభావితం చేయాలి అంటే ఒక్కొక్క వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళకల్లే చేపలాగుతున్నాడు, అందరు కదులుతారు. జియో పాలిటిక్స్ అది మేము చేస్తున్నాము అని ప్రతిరోజు యజ్ఞంలో మీరు బలి శ్లోకాలు జరిగేస్తారు. పృథ్వీ త్రయాధృత లోక దేవిత్వం విచ్ఛిన్నాధృత పంచధారయ మాం దేవి పవిత్రం కుడి చాసిన. ఈ ఆసనము నేను నీ మీద వేసి కూర్చున్నాను, నీ యొక్క ఆర్బిట్, నీ యొక్క సర్కిట్ దాటి నేను వెళ్ళలేను ఎక్కడికి. కెన్ యూ గో? ఎక్కడికి వెళ్తావు నువ్వు? ప్రతిగ్రహం మీదే ఉంటావు నువ్వు, ఎక్కడ ఆశ్రయిస్తున్నావు అక్కడే ఉంటావు. కానీ ఒక పని చేస్తున్నావు, ప్రతిగ్రహం మీదకి వస్తున్నటువంటి శక్తిధారాలను ఉపయోగించుకోవచ్చు, లేదు యూ కెన్ ఇగ్నోర్ దెన్. ఈనాటి వరకు మానవ జాతి దాన్ని ఇగ్నోర్ చేసింది. కానీ మన భారతీయ గురు పరంపర, దత్తావతార పరంపర నిరంతరము దాని గురించే చెప్తూనే ఉంది. భారతదేశంలో దత్తావతారాల యొక్క ప్రతినిధ్యము వహిస్తున్నటువంటి కొన్ని వందల మంది ఎప్పుడూ అవైలబుల్, కొన్ని వందల మంది. కొందరికి ఎక్కువ శక్తి ఉంటుంది, కొందరికి తక్కువ శక్తి ఉండదు, అది వేరే విషయం. కానీ వాళ్ళందరికీ తెలిసినటువంటి విషయం ఏంటి అంటే జియో పాలిటిక్స్. జియో పాలిటిక్స్ అంటే ఏంటి? పృథ్వీ గ్రహం మీద ఏమి జరిగినా దానికి కారకులు మానవులు కాదు, పృథ్వీ గ్రహమే. ఆ షిఫ్ట్, పవర్ షిఫ్ట్, ఆ కాన్షియస్నెస్ షిఫ్ట్, వెబ్సైట్స్ లో దీన్ని పోల్ షిఫ్ట్ అని కొన్ని వేల వెబ్సైట్స్ ఉన్నాయి ఈ విషయం గురించి చెప్పేటటువంటి. ఈ పోల్ షిఫ్టే సుందరాకాండ. సుందరాకాండ ఈ పోల్ షిఫ్ట్ గురించే మాట్లాడతాడు. దక్షిణానికి ఎగురుతాడు, ఆ దక్షిణం నుంచి మళ్ళా హిమాలయాలకు పోతాడు, మళ్ళా హిమాలయాల నుంచి దక్షిణానికి వస్తాడు, సంజీవని పర్వతం వస్తుంది. ఈ షిఫ్ట్ ఇది పృథ్వీ గ్రహానికి సంబంధించింది. నువ్వేం చేయకలే, పృథ్వీ తిరుగుతూనే ఉంది. నువ్వు చేయగలిగింది ఏంటి అంటే పృథ్వీ అనంత బ్రహ్మాండంలో తిరుగుతున్నప్పుడు ఆ శక్తిధారణను ఉపయోగించుకోగలిగితే. ఋగ్వేదం అద్భుతమైనటువంటి మంత్రం చెప్తుంది 164వ సూక్తంలో. ఏంట సూక్తం పేరు? అస్య వామస్య సూక్తము. అస్య వామస్య సూక్తం అంటే ఆ మంత్రంతో స్టార్ట్ అవుతుంది. అస్య వామస్య పులిట అని ఆ శ్లోకం స్టార్ట్ అవుతుంది. కానీ దాన్ని ఈకే గారు పేరు మార్చారు, దాన్ని సుపర్ణ సూక్తం అన్నారు ఆయన. ఎందుకన్నారు? వేద మంత్రాల యొక్క రుక్కులకి పేరు మార్చగలిగేటటువంటి సామర్థ్యం ఈకే గారికి ఎలా వచ్చిందో మనమంతా తెలుసుకోవాలి. మీరు అదంతా కూడా దత్తావతారంలో వస్తుంది. ఈనాడు జీవించి ఉన్నటువంటి దత్తావతారాలలో చాలా మంది ఉన్నారు, ఇద్దరు చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తున్నారు, ప్రముఖమైనటువంటి పాత్ర వహించబోతున్నారు. ఒకడు సత్యసాయిబాబా, గణపతి. విశేషమైనటువంటి ప్రయత్నం చేయడానికి ఆయన తన కొంత భౌతిక కార్యక్రమాల భారము కొంతమందికి అప్పచెప్పారు. దానికి కారణం చాలా మంది తెలియదు. ఏమనుకుంటారు అంటే పాపం ముసలాయన అయిపోయాడు కాబట్టి దత్తుడు ముసలాడు అవుతాడు అనుకునే మూర్ఖులు మనం. ఆయనే ముసలాడు అవడు, మనం ముసలాడు అవుతాం చూసి చూసి. కానీ ఆయనకి పనులున్నాయి చాలా. మరి పవర్ షిఫ్ట్ ఇది ఇంగ్లీష్ వాళ్ళు రాసినా వాళ్ళకే అర్థం కాదు, మీకు అర్థం కాదు, యజ్ఞాలు చేస్తూ ఉంటారు. సుధీతయాదృత లోక దేవిత్వం విశ్వనాదృత పంచధారే మామదేవి పవిత్రం గురు శాసనం అంటూ ఉంటారు. పృథ్వీగ్రహి వెళ్లి విష్ణువుతో మొరపెట్టుకుంది అంటూ ఉంటారు. పాప ఎలా మొరపెట్టుకుందో కూడా ఆలోచించరు. ఏమని మొరపెట్టుకుంటుంది? ఆమె ఏం మొరపెట్టుకుందో మీకు అందరికీ తెలుసే. అది మీరేనేమో అని ఎందుకు డౌట్ రాదు మీకు? ఈ పాప భారం అప్పుడప్పుడు ఇంక ఇప్పుడును ఇది భలే కోల్డ్ షిఫ్ట్ లాగా రెస్పాన్సిబిలిటీ షిఫ్ట్ నాది ఉందయా అప్పుడప్పుడు. చాలా అద్భుతాలు జరుగుతున్నాయి ఈ కాలంలో. ముఖ్యంగా ఆ అద్భుతాన్ని అవగాహన చేసుకుని దానికి వైజ్ఞానిక రూపకల్పన చేయగలిగేటటువంటి భారత జాతి ఇలా నిర్వీర్యంగా ఉండటము చాలా బాధాకరమైనటువంటిది. చాలా బాధాకరమైనది. ఇంకేంటే చేయగలిగితే భారతీయులే చేయాలి. ఇంకేంటంటే మిగతా వాళ్ళకి ఆ జీన్స్ లేవు. ప్రతిదీ అందరూ చేయలేరు. అది ఆ జీన్స్ ఉండాలి. దానికి సంబంధం ఎమ్మనికి ఉంది అది. కానీ ఆ జీన్స్ ని ఉపయోగించుకోము మేము. మేము విదేశీయులము అనేటటువంటి భావన నేను ఉంది. నాకు చాలా మంది తెలుసు వాళ్ళ పిల్లవాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుతూ ఉంటే వాళ్ళ పిల్లవాడు రెండు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడుతుంటే వీళ్ళు చాలా గర్వంగా ఫీల్ అయిపోతారు. అంటే మీ మనసులో ఇంకా బానిసత్వము ఉన్నది అని ఎందుకు తెలియదో నాకు అర్థం కాదు. అది రైతా తప్ప నేను దాని గురించి మాట్లాడతాను. అందరూ ఇంగ్లీష్ మాట్లాడితే చాలా గొప్ప. మా పిల్లవాడిని ఇంగ్లీష్ మీడియం నుంచి తెలుగు మీడియంలోకి మార్చారు. మీరు మార్చమన్నారు, మేము మార్చాము. మేము చిన్నవాళ్ళం అయిపోయాము 10 మందిలో. కానీ ఆ పిల్లవాడిని అడిగాను, ఏమయ్యా నీ పేరు బాగుండండి, మాకు నూతన ప్రాణం పోసారు మాస్టారు, మాకు చెప్పింది అర్థం అవుతోంది. ఇంగ్లీష్ మీడియంలో చదివిన పిల్లవాడికి సబ్జెక్ట్ అర్థం అవుతుందని మీరు అనుకుంటున్నారా? ఇజ్ ఇట్ పాసిబుల్? నీకే రాదు ఇంగ్లీషు. ఆ మీడియంలో వాడికి ఎకానమిక్స్ అది చెప్తూ ఉంటే సోషల్ స్టడీస్ వాడికి అర్థమైపోతుంది అంటే వాడు బట్టి కొట్టే 4 లైన్లు రాస్తే ఆ బట్టి కొట్టిన ముక్కలు అర్థం వాడికి తెలీదు. దిద్దుతో ఉన్నటువంటి టీచర్ అమ్మకి తెలీదు. ఐ నో ఇట్. ఉర్దూ పేపర్ ఎకానమిక్స్ వాళ్ళు దిద్దేశారు డిగ్రీలో. తెలుసా సంగతి మీకు? తెలీదా? తెలీదా? రాజమండ్రిలో ఇప్పుడు కాదు, 5 ఏళ్ల కిందటో 6 ఏళ్ల కిందటో కదా ఉర్దూ పేపర్ అది మార్కులేశారు. ఆ కుర్రవాడు బతుకున్నాడు బాబు, నేను ఉర్దూ రాశాను అకాడమిక్స్ మార్కులు పడ్డాయని. అంటే పేపర్లు ఎలా దిద్దబడుతున్నాయో ఊహించుకుంటున్నాను. దైతే తప్ప అన్నా క్రిటిసైజింగ్ మీరు అలాంటి విద్య కావాలనుకుంటున్నారు, మీకు అలాంటి విద్య లభిస్తుంది. మీరు నిర్ణయించుకునేది, మీరు కోరుకుంటున్నారు ఆ విద్య, అదే ఇవ్వబడుతుంది. భలే ఎడ్యుకేషనిస్ట్ నిర్మోహమాటగా నేను సభాముఖంగా చెప్తున్నాను. ఫిబ్రవరిలో అనుకుంటాను నేను ఒక చోటకి వెళ్ళాను. నేను కలెక్టర్ నోటీస్ వచ్చింది ఫిబ్రవరిలో. ఏంటి అంటే మీ స్కూల్ పెర్ఫార్మెన్స్ బాగుండాలి, 10th క్లాస్ రిజల్ట్స్ అద్భుతంగా రావాలి, రాకపోతే మీ మీద యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే 10th క్లాస్ రిజల్ట్స్ చాలా బాగా రావాలి, రోడ్లు వేశారు కనుక. తెలుసా ఆ లింక్ మీకు? తెలుసు చాలా మందికి. అది మన ఎడ్యుకేషన్, అది కూడా తెలియదు మనకి. ఎవరో వరల్డ్ బ్యాంకులో అప్పు తీసుకొచ్చి రోడ్లు వేశారు కనుక. ఆ వరల్డ్ బ్యాంక్ ఏం చెప్పారు అంటే ట్రాన్స్పోర్ట్ పెరిగితే మా పిల్లల భవిష్యత్ పెరుగుతుంది, మా పిల్లలకి ఎక్కువ ఎడ్యుకేషన్ వచ్చేస్తుంది ఈ రోడ్లు వేసుకోవటం వల్ల. అంచేత తప్పుడు లెక్కలు చూపించాలి ఈ రోడ్లు వేయటం వల్ల పిల్లల. ఫిబ్రవరి నెలలో అంటే అంటే ఇంకొక 10 రోజుల్లో పరీక్షలు స్టార్ట్ అవుతున్నప్పుడు నోటీసు, కలెక్టర్ గారి నోటీసు. అలాంటి కలెక్టర్స్ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నాం మనం. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? చేయగలరా ఎవడైనా 10 రోజులలో ఇంప్రూవ్ చేసేయగలరా ఎడ్యుకేషన్? వెరీ సింపుల్. మీకు ఎంత కావాలి? 10% రిజల్ట్స్? మా స్కూల్లో 110% రిజల్ట్స్ తెప్పిస్తాం. ఎలా? పరీక్ష రాయని పది వాళ్ళు కూడా పాస్ చేసేస్తాం, మా చేతుల్లోనే మార్కులు ఉండేవి. వాట్ నాన్సెన్స్ ఇది! ఎందుకు ఎదురు తిరగలేదు మీరు? ఎందుకు అలాంటి విద్యను మీరు పోషి మీరే మీ వల్లే అదంతా జరుగుతుంది. మీరు ఎదురుల మీద ఎందుకు పడతారు? వాడు చేయలేదు వీడు చేయలేదు అని. అంతకంటే ఘనుడు ఇంకో అతను వచ్చాడు, చదువు రానటువంటి వాళ్ళని టీచర్స్ చదువు ఎలా చెప్తున్నారో చెప్పాలి అని చెప్పి వాళ్ళని ఏమన్నారు? పేరెంటల్ స్కూల్ కమిటీస్, విలేజ్ కమిటీ. ఒక్క టీచర్ కమ్యూనిటీలో ఒక్కడు నోరెత్తి మాట్లాడలేదు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నేను బాగా చదువు చెప్తున్నానో లేదో కనీసం నా అంత చదువుకున్న టీచర్ ఎవడైనా చెప్పగలడు, కానీ ఓ అంటే ఢమురా అనేటువంటి వాడు, వర్షం కురవలేదని ఆత్మహత్య చేసుకునేటటువంటి వాడు, వాళ్ళు ఇన్ఛార్జ్ చేస్తారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్? వాటి నాకు ఎదురు తిరగాలి. అది డెమోక్రసీలో ఉన్నాం. మిమ్మల్ని ఎవరు ఉరిశిక్ష వేసేది చెప్పినందుకు ఇంకా ఆనందిస్తారు, కానీ అంతేగా ఎవడైనా. నేను మాత్రం నిర్మమాటంగా ఎక్కడ నాకు మైక్ దొరికినా ఛానల్ దొరికితే తిడుతున్నా. నేను నువ్వు తిడితే తిట్టుకో, దానికేముంది, మాకు వరల్డ్ బ్యాంక్ నుంచి డబ్బు కావాలి, తెచ్చుకో. నేనేం చేస్తా? డెమోక్రసీలో నీకు వరల్డ్ బ్యాంక్ నుంచి డబ్బు తెచ్చుకునే హక్కు కూడా ఉంది, దేశాన్ని తాకట్టు పెట్టే హక్కు కూడా ఉంది. మా దేశాన్ని నువ్వు తాకట్టు పెడుతూ ఉంటే నువ్వు చాలా గొప్పవాడివి అనేటటువంటి మనుషులు ఉండటానికి కూడా హక్కు ఉంది. అవడేం చేస్తుంది? ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే జియో పాలిటిక్స్, ఈ గందరగోళం అంతా ఎందుకు జరుగుతుంది అంటే డిస్ట్రిక్ట్స్ విభజన, స్టేట్ విభజన, జియో పాలిటిక్స్ తెలియకుండా ఎప్పుడు విభజన జరుగుతుందో పవర్ సెంటర్స్ అడ్డదిడ్డంగా షిఫ్ట్ అయిపోతాయి. ఎప్పుడవుతాయో అడ్డదిడ్డంగా షిఫ్ట్ అయిపోతాయో కొంపలంటి వెబ్సైట్స్ ఉన్నాయి దీని మీద, దట్ ఇట్ ఈస్ సైంటిఫిక్ ఫ్యాక్ట్ అని. మేము అవంతా మాకు ఎందుకండి ఈ పవర్ పాలిటిక్స్? అది మా అబ్బాయికి ఉద్యోగం వస్తుందా రాదా చెప్పండి. ఓ 2 లక్షలు తీసుకోండి, మీరు తీసుకుంటాం అబ్బా, నాకేం అభ్యంతరం లేదు. 2 లక్షలు ఇస్తే నాకు ఎంత ఆనందం ఇస్తే. కానీ ఏం తీసుకుంటారా? ఉద్యోగం చేసుకునేటువంటి వాడు జియో పాలిటిక్స్ తెలియనటువంటి స్టేట్ లో ఉంటే ఆ స్టేట్ ఎప్పుడు దరిద్రంగానే ఉంటుంది. దానికే మన భారతీయ ఋషులు పేరు పెట్టింది ఏంటంటే వాస్తు. నేను చెప్పే కదా కొత్త పేర్లు చెప్తే మంచిది. మీకు వాస్తు అన్నానంటే అయిపోయినప్పుడు మీరు నీరు గారిపోయారు. జియో పాలిటిక్స్ అని చెప్తున్నంత వరకు మీరు ఎంత సీరియస్ గా విన్నారు కదా, అంతే కదా. వాస్తు అనేసరికప్పుడు మీరు గారిపోయారు. నేను తప్పు చేశాను, చెప్పకుండా ఉండాల్సిన. కానీ మన ఋషులు పేరు పెట్టింది ఆ పవర్ కి చాలా దగ్గరగా ఉండేటటువంటి పేరు అని చెప్పి పేరు మార్చకండి. మోడర్న్ పేరులో ఆ జ్ఞానాన్ని ఎలా చెప్పబడుతోంది అన్నది తెలుసుకోండి. అది దత్తుడు యొక్క 24 శక్తులు, దత్తుడు యొక్క 24 శక్తి కేంద్రాలు, జియో పాలిటిక్స్ యొక్క కేంద్రాలు, వాస్తు యొక్క కేంద్రాలు. భాగవతం యొక్క ఏకాదశోధ్యాయం భాగవతం యొక్క క్రీమ్, అది మాత్రం అవుడు చదవడు, మీతో చదువుతాడు. ఏకాదశి అధ్యాయం కదా ఏమంటుందని, ఏకాదశి స్కంధం. ఇది కూడా మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇవాళ నేను చెప్పను కానీ దక్షిణ యొక్క 3 శిరస్సులకి, రామాయణంలోని కాండాలకి, మహాభారతంలోని పర్వాలకి, భాగవతంలోని స్కంధాలకి చాలా దగ్గర సంబంధం ఉంది. దక్షిణ యొక్క 3 శిరస్సులు ఇవి, కాండలు, పర్వములు, స్కంధాలు. అంటే భాగవతానికి, రామాయణానికి, మహాభారతానికి సమన్వయము దత్తావతారం. ఆ కేంద్రముగా దీన్ని మార్చాలి అని నా కోరిక. ఈ దత్తావతారము జియో పాలిటిక్స్ కి కేంద్రం అవుతుంది, వాస్తు కాదు. వాస్తు మర్చిపోండి, మార్చిందే కదా సరే. కానీ ఆ వాస్తు పురుషుడి యొక్క శక్తి పృథ్వీలో ఉంది, మీకు అది అర్థం అవ్వాలి. అదే జియో పాలిటిక్స్ అంటే. అందువల్ల దత్తుడి యొక్క గురువుల యొక్క ఏమంటారు దాన్ని సీక్వెన్స్ లో ఈ పంచభూతాలకి ముందు వస్తుంది. వాయువు దగ్గర నుంచి ఏం నేర్చుకున్నాడు, ఆకాశం నుంచి ఏం నేర్చుకున్నాడు, పృథ్వీ నుంచి ఏం నేర్చుకున్నాడు దత్తుడు, మూడు తలకాయలు దక్కుండి మేము పూజ చేసి అభిషేకం చేసుకున్నాం సార్, చెయ్యండి అబ్బా. ఎందుకంటున్నానంటే ఎంత చేసినా మళ్ళీ రిచువల్ ఇంపార్టెంటే. ఎంత పెద్ద ఐన్స్టీన్ వచ్చినా ఫ్యాన్ తిరగాలి అంటే వాడు లేచి స్విచ్ వేసుకోవాల్సిందే. నేను ఐన్స్టీన్ని నేను స్విచ్ వేయకుండా ఫ్యాన్ తిరగాలి అంటే కుదరదు కదా. రిచువల్ నేను మార్చటం లేదు. రిచువల్ అంటే కర్మకాండలు. కర్మకాండలు అదే, కర్మకాండలు ఏ విధంగానూ మారవు. 48 కర్మకాండల యొక్క అంతా కూడా ఇక్కడ కేంద్రీకరించబడేట్టు నేను సమూహంగా చేసుకోవచ్చు చేయొచ్చు. ఇదంతా కూడా ఇస్తుంది అక్కడ. మేము మా ఇంటికి పోయి మా ఎక్కడిని చాలా బాగా చెప్పాను మాస్టర్. నా కళ్ళు చూడండి ఎంత ఎర్రబడ్డాయా. అక్కడ ఎందుకు ఎర్రబడ్డాయంటే దోమ ఏదో పడింది. కానీ నాకు వాడు ఎందుకు చూపిస్తున్నాడు అంటే నేను ఏడ్చానండి నీ మాట అన్నారు. నేను వదిలేండి ఇంకా దత్తక్షేత్రంలో 5 దత్తావతారాల యొక్క ప్రాముఖ్యత వివరించబడుతుంది. ముందు 5 సంవత్సరం లోపల ముఖ్యమంత్రి సరస్వతి స్వామి ఆయన రచనలు, శ్రీపాద శ్రీవల్లభుడు ఆయన రచనలు, అక్కల్కోట్ మహారాజ్ ఆయన గురించి రాసిన రచనలు, సిద్ధేశాయి ఆయన గురించి రాసిన రచనలు మాడిస్తుంది. ఇది కాకుండా దత్తాకాండ, అసలు ఈ దత్తావతారం ఏమిటి, ఈ దత్తావతారం యొక్క ప్రాముఖ్యత ఏమిటి, అది ఇక్కడ మనం నేర్చుకుంటాం. ఇంకా సాయి కలిసి సత్యసాయి కలిసి ఈ దత్తావతారాలు రాబోయే ఫ్యూచర్ లో ఉండేటటువంటి దత్తావతారాలు ఎక్కడ ఆవిర్భించబోతున్నాయి, వాళ్ళని ఎలా గుర్తించాలి, గుర్తించాక మనకి సాహసము దమ్ము ఉంటే వాళ్ళ అనుయాయులుగా మారడానికి ఏ స్టెప్స్ మనం తీసుకోవాలి, ఇవంతా నేర్చుకోవచ్చు. సిద్ధిసాయి సత్యసాయి ఈ దత్తావతార కాన్సెప్టే భాగవతం కాన్సెప్టే. అంటే ఇక్కడ భాగవతము పారాయణ, భాగవతం గురించి చెప్పేది ఎందుకంటే భాగవతము 11వ అధ్యాయము 11వ ఛందము 7వ అధ్యాయంలో దత్తుడు గురించి చెప్తాడు శ్రీకృష్ణుడు. దత్తుడు యొక్క 24 గురించి చెప్తాడు. ఈ దత్తావతారము శ్రీచక్రాన్ని రెండింటినీ కలిపి ఒక యజ్ఞ విద్యను మనం రూపొందించుకున్నాం. ఆ యజ్ఞ విద్య ఇక్కడ పెట్టారమాట అనేసి వాళ్ళు ఇస్తాను నాకు తెలియదు వాళ్ళు ఎంత టైం టేబుల్ ఇస్తున్నారు అని నేర్చుకుని ఎప్పుడో అప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ఆ యజ్ఞము దత్తావతారానికి కాన్సెప్ట్ కి సంబంధించినటువంటి యజ్ఞము. దీని తర్వాత సిద్ధిసాయి సత్యసాయి తర్వాత రామకృష్ణ పరమహంస వివేకానంద శారదమ్మ వాళ్ళ గురించి నేనేం చెప్పక్కర్లేదు. మీరు ఆ మిషన్ యాక్టివ్ గా లేదు, మీరు యాక్టివేట్ చేయాలి అందులో దూరి దానికి ప్రణాళికలు వేసుకోండి. రామకృష్ణ పరమహంస దేవతాశక్తుల్ని ఎలా ఆకర్షించాడు, దేవతాశక్తుల్ని అంతరిక్షంలో ఎలా పెట్టాడు, ఆ అంతరిక్షంలో పెట్టినటువంటి దేవతాశక్తులకి ఆహారం లేకపోయి ఆయన దగ్గరకు వచ్చి ఎదురుస్తే శ్రీరామచంద్ర మహాచార్యకి వచ్చి యజ్ఞ విద్యను ఎలా అందించాడు, ఇదంతా రామకృష్ణ మిషన్. దాని గురించి మనం చదువుకుంటాం. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఆ సంస్థకి సంబంధించిన బుక్స్ చదువుతారు తప్ప నేను చెప్తాను ఏం చేయరు. మీరు అది గుర్తుంచుకోండి, వాడు పరమ గురువులు నో వాట్ ఇస్ తిరిగిరే. వివేకానంద చెప్పింది కానీ రామకృష్ణ పరమ చెప్పింది కానీ చేస్తారు. దక్షిణేశ్వరికి వెళ్తారు ఆ క్షేత్రాలకి, ఆ క్షేత్రాలలో ఆ గురు పరంపరకి చాలా ముఖ్యమైనటువంటి ప్లేసెస్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ పండుగలు కానీ ఉంటే ఆ పండుగలు చాలా ఆనందంగా నెరవేరుస్తారు. కానీ ఇదంతా కూడా వన్ ఇయర్ లోపల ఆంధ్రప్రదేశ్లో సాధ్యమైనన్ని చోట్ల ఈ గురువులకి సంబంధించినటువంటి సెంటర్స్ యాక్టివేట్ అవ్వడానికి మీరు కారణం రూపులు అవ్వాలి. అది నాకు చెప్పింది అర్థమైంది కదా. రామకృష్ణపురం తర్వాత శ్రీరామ శర్మ ఆచార్య, మాతా పార్వతీ దేవి శర్మ, దాని గురించి నేను చెప్పాల్సింది ఏం లేదు. అందరికీ చాలా యాక్టివ్గా తెలుసు. కానీ చెప్పాల్సిన దాంట్లో ఒక విషయం ఏమిటి అంటే ఇంతమంది గురువుల గురించి నేను చెప్తున్నప్పుడు ఏ దాంట్లో చేరితే మంచిది అని నన్ను అడగండి. నేను చెప్పిన దానికి మీరు స్పందించాలి. మీ స్పందన కరెక్ట్, అది ఎప్పుడు గుర్తుంచుకోండి. నేను ఎవరు ఏమేమి చేశారో చెప్పాను కదా, అంటే మీరు దేనికి స్పందిస్తారో అన్నది మీ ఇష్టం. మీరు దేనికి స్పందించినా మీరు అక్కడికే చేస్తారు, అందులో డౌట్ ఏం లేదు. ఒక సంవత్సరం తర్వాత మీకు అందరికీ అర్థం అవుతుంది, చివరికి అంతా మోసం పోయే మనం, చివరికి అందరి గురువులు ఓటీ చెప్పారు. కానీ అది మాకు అర్థమైపోయింది కదా. ఒక సినిమాలో ఒక సీన్ నాకు చాలా బాగా అనిపించింది. తండ్రి కొడుకుని చదువుకోరా అంటే చదువుకుంటే ఏమవుతుందండి, తర్వాత హాయిగా కాలు మీద కాలు వేసి కూర్చోవచ్చు అంటాడు. అది చేస్తున్నాను ఎప్పుడు నేను, ఇంకా చదివేందుకు. ఆ జవాబు ఓకే, అది మీరు ఇస్తే ఓకే, కానీ అందులో ఉన్న తప్పు మీకు తెలుసు కదా. ఇంత అందరూ ఒకటే తర్వాత ముందు కాదు, అర్థమైంది కదా. ఇది అవగాహన చేసుకుని ఆల్రెడీ ఈ విషయాల గురించి నేను ఓడరేవులు చెప్పాను. నేను రిపిటిషన్ చేశానేమో అనుకుంటాను, మీరు రిపిటిషన్ కాదు. ఇది మీకే అప్పుడు విన్న వాళ్ళకి ఇప్పుడు విన్న వాళ్ళకి చాలా తేడా అర్థమైంటుంది. కాన్సెప్ట్ ఇంపార్టెంట్, అందుకే రిపిటిషన్. ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఒక సంవత్సర కాలంలో మనం ఏం చేయగలము, ప్రణాళిక వేసుకోండి. నేను ఏషియన్ చేశారని మాస్టర్ కాగితం ఇచ్చాను నేను, కానీ జలుబు చేసిందండి నాకు. ఈ సంవత్సరం అంతా నాకు జలుబు పెరిగించింది, అని చేత నేను చేయలేకపోయాను. కాగితం ఒకటే ఇచ్చాను, మీ గురు భక్తికి గురు ప్రేమకి దోహాలు సర్వము వదిలేసిందని. కామన్ సెన్స్ తో కుటుంబ బాధ్యతలను నిర్వర్తించుకుంటూ ఉద్యోగాలను మారాలని చెప్పడానికి కామన్ సెన్స్. బాధలు ఉంటే ఉంటాయి, లేకపోతే లేదు. కానీ పని చేస్తాను అనే ఒక దమ్మున్నటువంటి వ్యక్తులకు అవమానం కలుగుతాం. అందరూ సుఖంగా ఉండాలి అని ప్రార్థన చేద్దాం. నిర్భయా సుఖినా.